27వ అధ్యాయం. దీక్ష అనుగ్రహ దానం. శ్యామాకి విష్ణు సహస్రనామ దీక్షనివ్వటం, కాపర్డే భార్యపై అనుగ్రహం చూపటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది, సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయకాంతులు వెదజల్లే అపరిమిత స్వానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్న అన్ని రకాల తీర్థయాత్రలను చేసినట్లు, అదేవిధంగా ఒక్క సద్గురువు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. సాయుజ్య ముక్తిని ప్రాప్తింపజేసే కల్పవృక్షమా, మీకు జయకారాలు. ఓ ఆత్మజ్ఞాన సాగర, మీకు జయకారాలు. శ్రోతల మనసులకు మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి. ఆకాశంలోంచి మబ్బుల ద్వారా వర్షించే నీటిని చాతకపక్షి ఎంత ఆతృతతో త్రాగుతుందో, అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనంద రస జలపాతాలు వర్షించే ఈ కథామృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథను విని ఆప్త ఇష్టమిత్రులతో కలిసి శ్రోతల శరీరంలో సర్వత్రా చెమటలు పట్టి కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనసక్కడే ఆగిపోగాక, కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచమవుగాక, పదే పదే ఏడవటం, వెక్కిళ్ళు పెట్టటం జరుగుగాక, ఒకరిపై ఒకరికి ఉన్న విరోధం, చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురుకృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురువు తప్ప దీన్నివ్వగలవారు ముల్లోకాలు గాలించినా కనిపించరు. కామం, క్రోధం మొదలైన ఆరు వికారాలు శాంతించకపోతే గురుచరణాల్లో భక్తిభావం, ఆనందతాండవం చేసే అపరిమిత ప్రేమ, శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తన మూలాన సుఖం లభిస్తుందని గురువుకి ఎంతో ఆనందం కలుగుతుంది. శోకవీధుల్లో సంచరించే భక్తులు పరమార్థం వైపు మరలినప్పుడు గురువుకి కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవటం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవటమే. ఇది మధ్యాహ్నపు నీడల క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయా మారీచుడి గందరగోళపు పీడ చుట్టుకోకూడదని మనసుకి అనిపిస్తే అనన్యభావంతో సాయిబాబాని శరణు అనాలి. మాయని మటుమాయం చేయటానికి వేదశాస్త్రాల ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ నిర్జీవ వస్తువుల్లో ఈశ్వరుని చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలుగుతారు. నిజాం రాజ్యాన్ని వదిలి చాంద్భాయి పాటిల్ సాయి ఫకీరుని తీసుకుని మొదట అహ్మద్నగర్ జిల్లాలోని నేవాసే అనే గ్రామానికి వచ్చాడు. గోదావరి నది నుంచి 2 క్రోసుల దూరంలో ప్రవరా నదీ తీరంలో ఉండే నేవాసీ గ్రామంలో జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి, అమృతానుభవం అనే 2 గ్రంథాలను వ్రాశాడు. అలాగే ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే అర్ధాంగి లక్ష్మితో కలిసి ఉన్న శ్రీవిష్ణు భగవానుని ప్రసిద్ధ దేవాలయం ఉంది. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసి కానడ్ గ్రామానికి చెందిన కమా అనే అతను కూడా ఉన్నాడు. తరువాత ప్రసిద్ధ తాకళి అనే గ్రామానికి చెందిన దగడు అనే పేరుగల తమలపాకులమ్మే అతను, కమా, సాయిబాబా, వీరు ముగ్గురు షిరిడీ వచ్చారు. అడుగడుగున పవిత్ర తీర్థస్థలాలు పుష్కలంగా లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడీయే అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు ఆ సాయిబాబా షిరిడీకి రావటం అనే యోగం కలిసి రాకపోతే ఆ మహా అదృష్టం మనకి ఎలా దక్కేది? పామరులమైన మనకి ఈ సాయి సహవాస సౌఖ్యం ఎలా లభించేది? తమ కార్యాన్ని సాధింపచేసుకోవటం కోసం, తమని శరణన్న భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా వారికి యోగ్య మార్గం చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసునేకాగ్రం చేసి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేయాలి. పాపనాశకరమైన ఈ సాయి చరిత్ర గురుకృపను ప్రాప్తింపచేసుకోవటానికి ఉత్తమ సాధన. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుణ్ణి తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోపెట్టడం, ఒకరికి అక్కల్కోటస్వామి చిహ్నాన్నిచ్చి జాగృతం చేయటం, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటాన్ని వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో అప్పుడప్పుడు ప్రసన్నులై సాయిబాబా తమ భక్తులకు కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపచేస్తారో చెప్తాను. ఆ దీక్షా పద్ధతి అపూర్వం. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసం ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశం చేయటానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథంలో ఇంతకుముందు వర్ణించాను. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబావారికి ఉపదేశించేవారు. రోగం గురించిన వివరాలు వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్ర అంటే వైద్యశాస్త్ర ప్రమాణంగా తయారు చేసిన మందుతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలీదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లం మధురంగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయం కలిగిస్తుంది. రోగి దానికోసం మొండిపట్టు పడతాడు. బెల్లం అతని చేతిలో పెట్టకపోతే మందుని ముట్టుకోడు. రోగిని బలవంతం చేయకూడదు. కనుక వైద్యుడొక ఉపాయం చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధమిస్తాడు. ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటాడు. కానీ మందుతో పాటు లేదా తరువాత తీసుకునే పదార్థాన్ని, అనుపానాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లం దోషం నశించిపోయి నిర్దేశించబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా ఇదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను, అర్హతలను బట్టి, వారి సేవ, భక్తియుక్త ప్రేమలను బట్టే వారిని ఆయన అనుగ్రహించేవారు. దీనికి సంబంధించి బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రసన్నులయ్యేవారో, ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితిలో చేసేవారో వినండి. ఒకవేళ తమ మనసు కనిపిస్తే అప్పుడు ఆయన కోరకుండానే సహజంగా హాస్యంతో భక్తులను కృతార్థులను చేసేవారు. భక్తులకు ఏదైనా ఒక గ్రంథం చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసుకి అనిపించేది. ఆ తరువాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత వక్తలకిద్దరికీ పరమశ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకుండేది. కొందరు దశావతారాల బొమ్మలు, శ్రీవిష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి, లేదా స్తోత్రాలు, కొందరు పంచరత్న గీతల్లాంటి అంటే ఇది ఓ చిన్న పుస్తకం, మహాభారతంలోని తరువాతి 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకం, 1 శ్రీమద్ భగవద్గీత, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, 3 భీష్మ స్తవరాజం, అంటే శాంతి పర్వంలోని 47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి. 4 అనుస్మృతి అంటే శాంతి పర్వం 209వ అధ్యాయం 36వ శ్లోకం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మహాత్మ్యం, నారదదేవర్షి చేసిన విష్ణు భగవానుని స్తుతి. 5 గజేంద్ర మోక్షం. శాంతి పర్వంలో గజేంద్రుణ్ణి అంటే గొప్ప ఏనుగుని అన్నింటా గొప్ప బలిష్టమైన మొసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరుగెత్తి వచ్చి చేసే ముక్తి వర్ణన. పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. కొందరు దాసగణు రచించిన సంత లీలామృతం, భక్త లీలామృతం కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు, ఈ గ్రంథం ఆద్యకవి ముకుందరాజ్ అనే అతను 1188వ సంవత్సరంలో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథం. ఇందులో ముఖ్య విషయం అద్వైతవాదం. ఉపనిషత్తులను మథనం చేసి ఈ గ్రంథాన్ని రచించారు, దానిని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామాకిచ్చి ఇలా అన్నారు, శ్యామా ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామా ఈ ఆజ్ఞని శిరసా వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టిపెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటూ ఉండేవారు. బాబా స్వభావం ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగటానికి ధైర్యం కావాలి. కనుక భక్తులు మాధవరావుని వెంట తీసుకుని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశం చూసుకుని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవారు. బాబాకి గ్రంథం యొక్క గొప్పతనము, అలాగే భక్తుల యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు, బాబా దాన్ని పై పైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలని చేతిని ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికివ్వకుండా మాధవరావుకిచ్చి ఇలా అనేవారు, శ్యామా ఈ పుస్తక ప్రతిని నీ దగ్గరుంచు, ఇప్పటికిది నీ దగ్గరుండని. శ్యామా స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠతో చేతులు చాచారు, వారికి ఆ ప్రతులు ఇవ్వమంటారా? అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. ఒకసారి భక్తుడు కాకా మహాజనికి ఏకనాథ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతను ఏకనాథ భాగవత ప్రతిని ఒకటి తీసుకుని షిరిడీ వచ్చాడు. మాధవరావు అతన్ని కలవటానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకుని చేత్తో పట్టుకుని మసీదుకెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగారు, శ్యామ ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకుని చూసి తిరిగి అతనికిచ్చేశారు. నిజానికి ఆ ఏకనాథ భాగవత ప్రతి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చినదే. ఆ గ్రంథానికి యజమానిని నేను కాను, అది కాకా మహాజనిది. దాన్ని చదవాలన్న కోరికతో చదవటానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకి చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికిచ్చాను, నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు. సరే, కొద్ది కాలమయ్యాక కాకా మహాజని తిరిగి షిరిడీ వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ భాగవతం తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చేశారు. బాగా మనసు పెట్టు, ప్రేమతో చదువు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకం, దీన్ని ఎవరికీ ఇవ్వకు అని కూడా కరుణ జాలువారగా చెప్పారు. ప్రేమ ఉప్పిరిగొనగా కాకా బాబాకి నమస్కరించాడు. సాయిబాబాకి స్వతహాగా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వర భక్తే ఆయన స్వాభావిక ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని, దాచుకోవాలని ఎందుకు శ్రమ పడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినటానికి సాధనాలు, పాపాలను నశింపచేయగలివి అయిన ఈ గ్రంథాలు వ్యావహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒకచోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రం అయ్యింది. ఆయన శిష్యులు దేశ విదేశాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడికొచ్చి జ్ఞానసభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నిటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహధారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు జ్ఞానాన్నిచ్చినట్లే నా దేహ విసర్జన తరువాత ఈ గ్రంథాలు అదే పనిచేస్తాయి. భక్తులకి వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్ల ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఆ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరగాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలని సంగ్రహింపచేసేవారు. రామాయణం కానీ భాగవతం కానీ లేదా పారమార్థిక గ్రంథాలేమైనా కానీ అందులోని రాముడు, కృష్ణుడు లేక ఇతర దేవతలెవరి చరిత్రలను చదువుతున్నా వెనకా ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథాల్లోని విభూతుల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లనిపిస్తుంది. శ్రోతలకు, వక్తలకు కళ్ళెదుట ఆ మహాపురుషులు కాక సాయిబాబామూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలను గురువుకి అర్పించినా లేక బ్రాహ్మణులకి దానమిచ్చినా దానితో కూడా దాతకు శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్రాధారం ఉంది. ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 477వ ఓవి చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామాన్ని ఆజ్ఞాపించారు. ఇదేమన్నా అలాంటి ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామాకి బాబా పట్ల అపరిమిత భక్తి ఉన్నట్లే బాబాకి కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికేదైనా ఒక పారమార్థిక నియమాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడాయన ఏం చేశారో చూడండి. శ్యామాకు కోరిక లేనప్పటికీ అతనిపై ఎలా, ఏ రకంగా అనుగ్రహం చూపారో చూడండి. ఓ రోజు రామదాస సంప్రదాయానికి చెందిన ఓ వ్యక్తి మసీదుకొచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము, ముఖ ప్రక్షాళనము కానిచ్చి విభూతి పెట్టుకుని స్నాన సంధ్యాదులు చేసుకుని కాషాయరంగు వస్త్రం కట్టుకుని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తరువాత ఆధ్యాత్మ రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థుల మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశమనే ప్రసాదం లభింపచేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఓ నియమం విధించాలని బాబా మనసుకి తోచింది. బాబా ఆ రామదాసుని తమ దగ్గరకు పిలిచి ఇలా అన్నారు. నా కడుపులో నొప్పిగా ఉంది, పేగులు తెగిపోయేట్లున్నాయి, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి పోయి సోనాముఖి, భూయితర్వడి అనే చెట్టు ఆకు, ఇది విరోచనకారి అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు, తీసుకురా. దాన్ని కొద్ది మోతాదులో నోట్లో, పొడి నోట్లో వేసుకునే చిన్న మోతాదు వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాపం అమాయకుడు, ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాడు. తను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తుపెట్టుకుని దాన్ని కింద పెట్టి అతను వీధిలోకి పరిగెత్తాడు. రామదాసు మసీదు కిందకి అలా దిగాడో లేదో అక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరికెళ్లారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది, దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానంలోకి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైనది, అందుకే నేను నీకు దీన్నిస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఓసారి నాకు గుండె దడొచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణం తల్లడిల్లిపోయింది. నేనసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. ఏం చెప్పను శ్యామా, అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథం నాకెంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షించబడ్డాయి. ఒక క్షణంపాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకొన్నానంతే వెంటనే ప్రాణం కుదుటపడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షించబడింది కనుక చెప్తున్నాను శ్యామా. ఈ గ్రంథం నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్నిస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు, ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఈ దొంగ పని నేనే చేశానంటాడతను. అసలే అతను పిచ్చివాడు, తలతిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేనెందుకు కారణమవ్వాలి? ఆ కష్టం నేను పడలేను. అదీగాక ఈ గ్రంథం సంస్కృత గ్రంథం. మరి నా భాషో పల్లెటూరిది. నేను చదువురానివాణ్ణి. నా నాలుక నుంచి అసలు ద్విత్వాక్షరాలు సరిగా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామాకి బాబా మా ఇద్దరి మధ్య తగువు పెడుతున్నారు అనిపించింది. అంతేకాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచనే శ్యామాకి రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్నెంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. ఈ విష్ణు సహస్రనామ మాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామ రుచి చూపి అతన్ని సాంసారిక దుఃఖాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైని ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమేసి నశింపచేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది. జనన మరణ పరిభ్రమణను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్రనామ నిధి. దానిపై శ్యామాకి ఆసక్తిని రేకెత్తించాలని నాకనిపిస్తోంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనసులో లేకుండా నాలుకపై వచ్చినా అది తన ప్రభావాన్ని ప్రకటం చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయటానికి నామల్లాంటి సులభ సాధనం మరోటి లేదు. తుకోబా ఇలా అంటారు, విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని మించిన సాధనం మరోటి లేదు. నామం నాలుకకి అలంకారం. నామం పరమార్థానికి పుష్టి. నామం చేయటానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, సుఖిస్తూ, అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 7వ ఓవి. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్యశరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం. అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనలు వేటితోనూ పనిలేదు. కేవలం నామస్మరణతోనే ముక్తికాంత వచ్చి ముంగిట వాల్తుంది. నా నామఘోష చేసేవారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణసంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణరాశులుగా అనిపిస్తారు. ఇదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేది. శ్యామ వద్దు వద్దంటున్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. తండ్రి, తాత, ముత్తాతల పుణ్యం గొప్పదవటం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామాకి లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం, కానీ నామం నిరంతరం చేస్తుండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాల్లో, చివరికి అంతిమ క్షణాల్లోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ ఓవి. నామాన్ని చేయకూడని సమయమంటూ ఉండదు. ప్రదోషం, సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాల్లో వేద పఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామంలాంటి ఉపాసన మరోటి లేనేలేదు. భగవంతుడు ఏకనాద భాగవతంలో ఇలా అంటారు, సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండటమే, అందులో విశేషం నామకీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తుండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాథుని ఇంట్లో ఎన్నడూ అడుగుపెట్టి ఎరుగడు. నాథునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని నాథుడికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలా అని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాథుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. అంటే ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవటం లేదా కంఠస్థం చేయటం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తోంది. కనుకే బాబా దీన్ని శ్యామాకివ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాసు అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకుని హడావుడిగా తిరిగొచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించణీకర్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకి జరిగిన విషయమంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత కలవాడినన్న భావన గల ఆ తగులమారి నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తీభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి, నా పారాయణ గ్రంథం కాజేయడానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలమయ్యి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకి కడుపు నొప్పి రావటమంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా సరే, ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడటం వల్ల నీవు స్వయంగా పతకం వేసి ఇదంతా బాబా మీదకు నెట్టేసి ఏమీ ఎరగనట్లుండిపోయావు. మాధవరావు అతనికెంతో నచ్చజెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు, నేను మోసగాణ్ణని ఊరికే నా మీద నిందవేయకు. నీ గ్రంథం ఏ పాటిది? అలాంటివి బజార్లో కావలసినన్ని దొరుకుతాయి. నీ పుస్తకమేమన్నా బంగారపుదా? దాక దానికేమైనా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బ్రతుకు వ్యర్థం. ఆ ప్రకారంగా ఆ రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదుమధురంగా ఇలా అన్నారు, ఏం మునిగిపోయిందిరా రామదాసు, ఊరికే ఎందుకలా బాధపడతావు? అరే, శ్యామ మన పిల్లవాడే కదా, నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావెందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావే, ఇంత తగవుల మారివాడువేమిట్రా నువ్వు? మృదుమధురంగా సమాధానం చెప్పలేవా? అరే, ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తావు, అయినా ఆలోచనరహితమైన అడ్డు ఆపులేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసువిరా, నువ్వసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోభాన్ని వదిలిపెట్టటమే లేదు, నీ ప్రవర్తనని ఏమనాలి? రామదాసు అన్నవాడికి ఎలాంటి మమకారము ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒక్కలాగే వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకున్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటికి వెళ్ళి కూర్చో. ఒక్క పైసా పెడితే బోలెడన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ మనకు కావలసిన మనుషులు కల్పాంతం వరకు కాగడా పెట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికెంత గొప్పతనముందో అది శ్యామాకేం తెలుసు. నేనే నా ఇష్టంతోనే దాన్ని తీసి అతనికిచ్చాను. నీకది కంఠతా వచ్చుగనక అది శ్యామాకివ్వాలని నా మనసు కనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆవర్తన అంటే మళ్ళీ మళ్ళీ చదవటం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో ఎంత రసార్ద్రత, ఎంత మాధుర్యం ఉన్నాయి, ఎంత కారుణ్యము, ఆత్మానందమని నీటి శీతలత ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. రామదాసు మనసుకి అప్పటికి తెలిసింది. ముఖం కోపంతో కందగడ్డలా ఎర్రగా చేసుకుని మాధవరావుతో ఇలా అన్నాడు, ఈ సహస్రనామ పుస్తకం బదులు నీ పంచరత్న గీతం తీసుకుంటా, నీకు ముందే చెప్తున్నా. రామదాసు ఇలా శాంతించటం చూసి మాధవరావుకి ఆనందం కలిగి ఇలా అన్నాడు, ఒకటేమిటి, నేను నీకు 10 పంచరత్న గీతలను తిరిగిస్తాను. సరే. తరువాత ఆ తగవు సమసిపోయింది. దానికి బదులు పంచరత్న గీత ఇవ్వబడింది. పంచరత్న గీతలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట ఆధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని పారాయణ మీద పారాయణ చేసే ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషం ఫలాన్ని వారిదని ఎలా అనగలం? జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామ మహత్వం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన, బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాక్కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తమ భక్తుల కోసం ఇచ్చిన ఒక అలౌకిక కానుక. బాబా ఇంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు. అవి కంఠస్థం కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపచేయటానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తరువాత శ్యామాకు ఆ గ్రంథం మీద నిష్ట కుదిరింది. కాకాసాహెబ్ దీక్షిత్తు, ప్రొఫెసర్ గణేశ గోవింద నరకేలు ఉచ్చారణతో సహా దాన్నతనికి నేర్పించారు. అప్పుడు మాధవరావుకి అది చదవటం వచ్చింది. తరువాత దాన్ని కంఠతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాట వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమైంది. అంతేకాక ఇది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సంశయ సుఖకారకమైన కాలక్షేపమైంది. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకెంతో ఇష్టం. సందర్భానుసారం దాన్నాయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఓసారి బాపూసాహెబ్ జోగ్కి షిరిడీ పోస్ట్లో తపాలా ద్వారా ఓ పార్సల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవటానికి అతను హడావుడిగా బయలుదేరాడు. అదేమిటా అని చూస్తే అది లోకమాన్య తిలక్ రాసిన గీతా రహస్యం అనే పేరుగల పుస్తకం అని తెలిసింది. జోగ్ దాన్ని చంకలో పెట్టుకుని మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకి నమస్కరించటానికి తల వంచినప్పుడు ఆ పార్సెల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాపూసాహెబ్, ఈ పార్సెల్ ఏమిటి? జోగ్ బాబా సమక్షంలో ఆ పార్సెల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సెలు ఆయన చేతికిచ్చాడు. బాబా ఆ పార్సెల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని వెంటనే పేజీలు తిరగేసి చూశారు. జేబులోంచి ఓ రూపాయి తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగ్ ఒడిలో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదట్నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుల మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలనైనా వర్ణించి చెప్పవచ్చు, కానీ గ్రంథం బాగా విస్తరిస్తుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. పైన లోకమాన్య పేరు వచ్చిందని దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ దోషం పట్టుకున్నప్పటికీ చెప్పాలనిపిస్తోంది. 1917 మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్, కీర్తిశేషులు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. బాబా అతన్ని మాధవరావు వద్ద భోజనం చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళ్లమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వాతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగాడు. సర్వజ్ఞులైన బాబా అతనికిలా జవాబిచ్చారు, నీకిప్పుడు వయసు మీరిపోయింది, నీకు విశ్రాంతి అవసరం, నువ్విప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తరువాత నిజంగానే లోకమాన్య వెంటనే అంటే 1920 ఆగస్టు 1న మరణించాడు. స్వరాజ్యం సంపాదించాలన్న అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తర్వాత మహాత్మాగాంధీజీ ముందుకొచ్చి దాని రూపకల్పన చేశారు. ఓసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుంచి దాదాసాహెబ్ కాపర్డే వచ్చాడు. కుటుంబ సమేతంగా షిరిడీలో ఉండిపోయాడు. అనురాగ అరవిందాలను వెదజల్లే బాబా ప్రేమలో మైమరిచిపోయాడు. కాపర్డే సామాన్య వ్యక్తేమీ కాదు, అతను గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట అతను చేతులు జోడించి ఆయన చరణాలపై తలనుంచేవాడు. అతను ఇంగ్లీషు భాషను క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఆ రోజుల్లోని విధానసభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్పటిమతో అందర్నీ ఊపేసేవాడు. కానీ సాయి ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవాడు. బాబాకి ఎందరో భక్తులుండేవారు, కానీ ఆయన ముందు కాపర్డే, నూల్కర్ పండరీపురం సబ్జడ్జ్, బుట్టి నాగపూర్కు చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవరూ మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు, అంటే ఆయనతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయము ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలేమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవటమే ఏమిటి, బాబా ఎదుట సదా వీరు తలొంచుకునే కూర్చునేవారు. నిజానికి వారి నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినటంలో కూడా వారు వినయాన్నే ప్రదర్శించేవారు. మహాపండితుడు విద్యారణ్యుడు రచించిన పంచదశిని వ్యాఖ్యానించగల, ఉపనిషత్తుల సారాన్నంతా తీసి వ్రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం అద్వైతం మీద వ్రాసిన గ్రంథాల్లో ఉత్తమ గ్రంథం. అయితే సహజాతి సహజంగా దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆ దాదాసాహెబ్ కాపర్డే మసీదులోకి రాగానే మౌనంగా కూర్చునేవాడు. శబ్ద బ్రహ్మ, వేదాంతం, తేజస్సు ఎంతైనా ఉండని, అది శుద్ధ బ్రహ్మం ముందు, అంటే సత్యం, జ్ఞానం, ఆనందస్వరూప శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమైపోతుంది. సాయి మహారాజు సాక్షాత్తు తేజస్వి పరబ్రహ్మ, ఆయన ముందు విద్వత్తు సిగ్గుపడుతుంది. దాదాసాహెబ్ కాపర్డే షిరిడీలో 4 నెలలున్నాడు. అతని భార్య 7 నెలలుంది. ఇద్దరికీ కూడా షిరిడీలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. ఆమెకు సాయి అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. మసీదుకి స్వహస్తాలతో బాబా కోసం నైవేద్యం పళ్ళం తీసుకొచ్చేది. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేది. మహారాజు తిన్న తరువాతే ఆమె భోజనం చేసేది. సరే, ఓసారి అదృష్టపు ఘడియలు ఆమె ముందు అలవోకగా వాలాయి. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి పరమ భక్తవత్సలుడైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహధారలను వర్షించేవారు. వినేవారి హృదయంలో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ్వకేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నం, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకుని భోజనం పళ్ళాన్ని తీసుకొచ్చింది. అలా ఆ పళ్ళం రాగానే బాబా గొప్ప ఆతృతతో కఫనీ చేతులు పైకి లాక్కుని తమ ఆసనం మీద నుంచి లేచారు. తాము భోజనం చేసే స్థలానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిమీద పెట్టిన మూతను పక్కన పెట్టి ఆయన అన్నం తినటానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతోమంది నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలాగే పడుండేవి. మరి ఈ నైవేద్యం మీద బాబాకి ఇంత ప్రేమెందుకు? ఇలాంటి ఇష్టాయిష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసులని అవి స్పృశిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నాడు. అతను సాయిబాబాతో ఇలా అన్నాడు, ఈ భేదభావం, వైషమ్యం ఎందుకు? కొందరి పళ్ళాలను పక్కకు నెట్టేస్తారు, కొందరి వెండి పళ్ళాలను కూడా ఎగరగొట్టేస్తారు. ఈమెది రాగానే వెంటనే లేచి తినటం మొదలుపెట్టారు. ఎంత విడ్డూరం ఇది! ఈమె అన్నం అంత రుచికరమైనదా? దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తోంది. మీక్కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి ఇష్టాయిష్టాలు మీకెందుకుండాలి? బాబా ఇలా సమాధానమిచ్చారు, ఈ అన్నం అపూర్వతని ఏం చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారస్థునికి చెందిన ఎంతో పుష్టిగా ఉండే, బాగా పాలిచ్చే ఒక ఆవు. తర్వాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తర్వాత ఓ క్షత్రియుడి దగ్గరికెళ్ళింది. ఆ తరువాత ఒక వ్యాపారస్థుడి భార్య అయ్యింది. ఇప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. ఈమె చాలా కాలం తర్వాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని, మనసుకి తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నారు. చేతులు, నోరు కడుక్కున్నారు. తృప్తితో త్రేంచారు. తమ ఆసనంలో వెళ్ళి కూర్చున్నారు. ఆ స్త్రీ అప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కటం మొదలెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకుని ఆమెకు శ్రేయోదాయకమైన మాటలు చెప్పసాగారు. ఆయన పాదాలు నొక్కే ఆ స్త్రీ చేతులను బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము, భక్తురాలు చేసుకునే పరస్పర సేవను చూసి శ్యామ వాళ్లని పరిహాసమాడాడు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యమిది! ఈ పరస్పర ప్రేమను చూస్తుంటే మనసుకెంతో హాయిగా ఉంది. సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు, రాజారాం రాజారాం అని నోటితో అంటూ ఉండు. అమ్మా, నిరంతరం అలా అంటుంటే నీ జీవితం పునీతమవుతుంది, నీ మనస్సు శాంతిస్తుంది, అపరిమితమైన శ్రేయస్సుని పొందుతావు. ఆహా, ఏమి ఆ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాల్లో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం అంటే, గురువు శిష్యుడికి తన కేవల స్పర్శతో లేదా దృష్టితో తన శక్తినివ్వటం చేస్తూ ఉండేవారు. అలా ఆ కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో, అత్యంత ప్రేమతో వాళ్లకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తమ మనస్సుల్లో ముద్రించుకుని భద్రపరచుకోండని అందరికీ విన్నపంచేస్తున్నాను. బెల్లం మధురిమ పట్ల ఆకర్షితురాలైన చీమ తన తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదల్దు. అలాగే మీరు కూడా సాయి చరణాలకు శరణాగతులు కండి. అప్పుడా సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురుశిష్యులు వేరు కాదు. చూడ్డానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వారు ఏకాంగులే. దేహంలో ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానము ఉండటం, వాళ్లని మొండితనంతో వేరు చేయాలని చూసే వారి అభిమానం కరిగిపోతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉంటే అప్పుడు ఆ గురువుకి, శిష్యునికి ఇద్దరికీ పరిపక్వత లేనట్లేనని తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువుని ఆశ్రయించిన శిష్యుణ్ణి ద్వైతం స్పర్శ కూడా చేయదు. గురువు ఒక గ్రామంలోనూ, శిష్యుడు మరో గ్రామంలోనూ ఉన్నారని భావిస్తే గురుశిష్యులిద్దరూ కూడా మోసపోయినట్లే. మూలంలో అసలు ఇద్దరూ అనేదే లేనప్పుడు వారిలో వేరుభావం ఎక్కడుంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అసఖ్యం అన్నంతగా వారిద్దరూ ఏకరూపులుగా ఉంటారు. గురుభక్తులు కూడా అసలు దూరమనేది లేకుండా ఉంటారు. భక్తులు గురు చరణాల్లో శిరస్సు పెట్టటమనేది స్థూల బుద్ధి. నేను ఆత్మను కాను దేహాన్నే అన్న అజ్ఞానంతో చేసే వ్యావహారిక పూజా పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతతో భజించేవాడుగా, గురువు కూడా భక్తుణ్ణి ఏకాత్మతాభావనతోనే చూసేవాడుగా, అలాంటి సమరసతతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకి ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. తినటానికి అన్నము, ధరించటానికి వస్త్రము ఎలా లభిస్తాయా అని వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. ప్రయత్నం చేసి ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది వృధాశ్రమం అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించటం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాన్ని గూర్చే చింతించండి. ఉత్తిష్టత అంటే లేవటం, జాగృత అంటే మేలుకో అని శృతిమాత తీవ్రంగా గర్జించి చెప్తోంది. భక్తులను మేల్కొల్పుతోంది. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి చూడండి. ఉత్తిష్టత జాగృత ప్రాప్య వరాన్ని బోధత, క్షురస్య ధారా నిశిత దూరత్యయా దుర్గ పథస్కవయో వదంతి. ఓ మానవులారా, లేవండి, మేల్కోండి. శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరికెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సునిచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్తిమీద నడకలాగా ఎంతో కష్టం అని జ్ఞానులు చెప్తారు. కనుక మానవులు సర్వ అనర్థాలకు బీజమైన జన్మ జన్మాంతరాల అజ్ఞానమనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానమనే అమృతాన్ని తాగాలి. దానికోసం ఎంతో వినయంతో గురు చరణాలకు శరణు వెళ్ళాలి. ఆయనొక్కరికే యోగ్యమైనదేమిటో, అయోగ్యమైనదేమిటో తెలుస్తుంది. మనం అజ్ఞానంతో ఉన్న పిల్లలం, కొద్దిపాటి జ్ఞానంతో అహంకారం ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ, ఈ ఇద్దరూ ఒకటే అన్న భావన కలగాలంటే అందుకు ఒకే ఒక్క ఉపాయం గురువు. అజ్ఞానమనే ఉపాధి కల ఆత్మ అంటే జీవుడు, మాయా అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని తీసేయటానికి ఒక్క గురువే సమర్థులు. మనసు శంక కుశంకలు చేస్తూ ఉంటుంది, దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడ నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మల ఆ కర్తృత్వం ఆయనకు, సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకి సమర్పించాలి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తించుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఈ పనులు నేను చేస్తాను అని మనసులో ఏ మాత్రం అభిమానం పెట్టుకున్నా అక్కడ ఒక్క క్షణమైనా ఆలస్యం కాకుండా దాని పరిణామం కనిపిస్తుంది. కార్యసిద్ధి కాదు, మాయతో ఉత్పన్నం కాబడిన మోహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నప్పుడే హేమాడ్ పంత్కి హరీ గురువుల కృప కలిగింది. అది కూడా కేవలం దైవయోగం వల్లనే, శ్రమ లేదా ప్రయత్నం చేయకుండానే లభించింది. వారే అంటే హరి గురువులు తమ సంకల్పం నెరవేరేందుకు అతనికి గొప్పతనాన్నిచ్చినట్లు కనిపిస్తుంది. భక్తులనుద్ధరించటం కోసం తమ చరిత్రను ప్రసిద్ధం చేయటానికి నిశ్చయించుకుని అతనితో బలవంతంగా సవిస్తరంగా ఈ చరిత్రను వ్రాయించారు. అఖండ ధ్యానమనే దారంలో అనన్య ప్రేమ అనే అనేక రకాల రంగురంగుల పూలతో మనోహరమైన మాలను గుచ్చి ఆదరపూర్వకంగా సాయికి అర్పిద్దాం. ఆత్మస్వరూప స్వరాజ్యమనే సింహాసనాన్ని పొందుదాం. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాం. అహంకారం లేకుండా ఆత్మానందాన్ని అనుభవిద్దాం. మన హృదయాన్ని సుఖింపచేద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే, సాయిబాబాని అనన్య ప్రేమతో పూజ్యభావంతో ధ్యానిద్దాం. దాంతో మన మనస్సు ఆత్మస్వరూపంలో స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఆత్మానందానుభవం కలిగి మన మనసు సుఖిస్తుంది. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైనది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతం. శ్రవణేంద్రియాలను శుద్ధం చేయటానికి ఓ క్షణంపాటు ఇటువైపు శ్రద్ధ పెట్టండి. తరువాత రాబోయే 3 అధ్యాయాల్లో బాబా తమ స్థానంలోనే కూచుని భూత భవిష్య ఇత్యాది గోష్ఠులను సూచించే అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీ చందు విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రయస్థానాన్ని అతనికి చూపించారు. బర్హాణపూర్లో ఉండే ఒక స్త్రీ పులగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకు దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తరువాత మేఘుడనే ఒక ఉత్తమ భక్తుడికి స్వప్నంలో గోడపై త్రిశూలం గీచినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తిపూర్వకంగా వినే ఆ భక్తుల శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పురాయి దానిలో ఐక్యమవుతుంది. అదేవిధంగా సోహంభావపు అభిన్నత్వంతో బ్రహ్మ నేనే అయి ఉన్నాను అన్న ఏకాత్మతా భావనతో హేమాడ్ పంత్ సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నాడు. అంతేకాక ప్రేమాతిరేకంతో ఇలా విన్నవిస్తున్నాడు, మమ్మల్ని రాత్రింబవళ్ళు సాయి ధ్యానం పట్టుకోగాక, అదిగాక మరేది మనసులో రాకుండుగాక, మనసు సదా సావధానంగా ఉండుగాక, అలాగే భూతకాలం తుడిచిపెట్టుకుపోగాక, భవిష్యకాలపు చివర ముందుకు జరుగుగాక, మిగిలిపోయిన మధ్యలోని వర్తమానకాలం గురుచరణాల్లో నిరంతరం అలా ఉండిపోగాక. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని దీక్షానుగ్రహదానమనే పేరుగల 27వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 27వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా తమ భక్తులపై చూపే అనుగ్రహం ఉదాహరణలతో సహా వర్ణింపబడింది. ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేక రకాల ఉపాయాలతో ఉద్ధరించటానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకనొక భక్తునికి తను స్వయంగా ఎన్నుకున్న మార్గం నచ్చినా కానీ సద్గురు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆ భక్తుడికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వకుండా దాన్నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. సాయిబాబా పద్ధతి అదే. మొదటి ఉదాహరణలో భక్తులు ధార్మిక గ్రంథాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. ప్రసాదంగా వాటిని తిరిగి తీసుకోవాలని కోరుకునేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యథావిధిగా అర్థమవుతుందని వారనుకునేవారు. కానీ బాబా ఆ గ్రంథాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణశక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికిస్తుండేవారు. మిగిలినవి శ్యామాకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు. కానీ శ్యామ కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకున్న ఏకనాథ భాగవతాన్ని బాబా చూడటానికని అడిగి తీసుకుని శ్యామాకే దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే శ్యామాకి అది చదవాలని ఎంతో కోరిక కలిగింది. దాన్ని నిజం చేయటానికే బాబా అలా చేసి ఉండరంటారా? ఆ పుస్తకం శ్యామాది కాదని, కాకా మహాజనిదేనని బాబాకి తెలిసి ఉండొచ్చు కూడా. బాబా తామే స్వయంగా ఇదివరకు దాన్ని అతనికిచ్చి ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆ పుస్తకం అవసరం శ్యామాకే ఎక్కువగా ఉంది. కనుక బాబా దాన్ని శ్యామాకిచ్చారని అనిపిస్తుంది. కాకా మహాజనికి ఆ తర్వాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పలేదా? బాపూసాహెబ్ జోగుకొచ్చిన గీతారహస్యం పార్సల్ సంగతి తీసుకుందాం. పోస్ట్లో జోగ్ ఉత్సాహంతో తీసుకున్న ఆ పార్సల్ని నాకు పంపండి అని అతను ఆ పుస్తక విక్రేతకు వ్రాయలేదు. ఎవరో దాన్నతనికి పంపారు. అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడటం, బాబా అతన్ని దాన్ని గురించి అడగటం, ఈ ఘటన చాలా అద్భుతం. నాకైతే ఇలా అనిపిస్తోంది, బాబాకి తిలక్ గారి గీతారహస్యం అంటే కర్మయోగ శాస్త్రం గురించి ఉన్న ఈ పుస్తకాన్ని జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనసులో సన్యసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకిది తెలుసు. సన్యసించటానికి అతనికి అప్పటికి ఇంకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చే వరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసి ఉండరంటారా? తరువాత జోగ్ భార్య మరణించింది. ఆ తర్వాత 44వ అధ్యాయంలో 143 నుంచి 146 వరకు ఉన్న ఓవీల్లో చెప్పినట్లు జోగ్ నిజంగా సన్యాసం తీసుకున్నాడు. పల్లెటూరి శ్యామాని ఏకనాథ భాగవతం చదవమనటం, సుశిక్షితుడైన జోగ్ని గీతారహస్యం చదవమని చెప్పటం, బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనటానికి చక్కని నిదర్శనం. శ్యామాకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వటం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది. దానికోసం బాబా రామదాసుకి తనకి కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగిలించారు కూడా. భక్తుల కోసం సద్గురువు లేక దైవము చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుణ్ణి రక్షించటానికి శ్రీకృష్ణ భగవానులు సుదర్శన చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు నడిచి తను శస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను భంగం చేశారు కదా. తరువాత రామదాసుకి కూడా క్రోధాన్ని అలాగే లోభాన్ని కూడా పెట్టుకోరాదన్న రామదాస సాంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించటం గురించిన బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం. అమాయకత్వం తొణికిసలాడే లక్ష్మీబాయి కాపరుడేకున్న అపరిమితమైన భక్తికి తగిన ఫలితం ఇచ్చారు బాబా. ఆమెతో తమకు ఎన్నో జన్మలుగా ఉన్న రుణానుబంధం వల్ల శ్యామాతో కూడా 36వ అధ్యాయం 140వ ఓవీలో అన్న విధంగా 72 జన్మలుగా ఉన్న రుణానుబంధం వల్ల వారిద్దరికీ నామస్మరణ అనే సులభము సరళము అయిన మార్గాన్ని బాబా చెప్పారు. ఏదో వానాకాలం చదువు చదివిన కాపర్డేకి కేవలం రాజారాం రాజారాం అనే మంత్రాన్ని చెప్పారు. బాబా ఎవరికీ కూడా మంత్రోపదేశం చేయలేదు, కానీ ఈమె కోసం ఆయన తమ నియమాన్ని వదులుకున్నారు. అది కూడా ఎలా? తమ పాదాలను నొక్కుతున్న భక్తురాలి చేతులకు నొప్పి కలుగుతుందని తమ చేతులతో వాటిని నొక్కుతూ ప్రేమపూర్వకంగా ఆమెకు ఆ మంత్రాన్నిచ్చారు. అలాంటి ఉపదేశం లేదా దీక్ష భక్తుల మనసుల్లో నాటుకోకుండా ఎలా ఉంటుంది? ఈమె ఉద్ధరణ ఎలా జరిగిందో మనం పై అధ్యాయం 169వ శ్లోక వ్యాఖ్యానంలో చదివే ఉన్నాం కదా. స్వతహాగా కాపర్డే గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రాలను ఎంతో లోతుగా పఠించిన విద్వాంసుడు. బాబా అప్పుడప్పుడు కేవలం యోగ దృష్టితో చూసి స్వానందానుభవాన్నిచ్చారతనికి. దానికి కారణమేమిటంటే, వ్యవహారికంలో తన గొప్పదనాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన ఉండే కాపర్డే ఆ సుఖానుభవం మీది కోరికతో తన లక్ష్యాన్ని పరమార్థం వైపు తిప్పాలని. కానీ జ్ఞానులు సహజంగా తమ అహంకారాన్ని వదిలేసి ఇటువైపు తిరగరు. సరే, ఏది ఏమైనా ఇది మాత్రం నిజం. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ. అమాయకులు భావికులు అయిన భక్తుల కోసం ఆయన అలమటిస్తుండేవాడు. వాళ్ల ప్రేమ కోసం వారికే పూర్తిగా అమ్ముడైపోతాడు. దాంభికులకు సదా దూరంగా ఉంటాడు.